లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం, కానీ ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో. అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతని మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు. మీ వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతన్ని మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాపపడితే అతన్ని క్షమించండి. అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా 7 సార్లు అపరాధం చేసి అదే రోజు 7 సార్లు మీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడుతున్నాను అంటే మీరు అతన్ని క్షమించాలి. అప్పుడు అపొస్తలులు, ప్రభూ మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అన్నారు. ప్రభువు, మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకుపో అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది. మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో అంటాడా? అనడు. పైగా నాకు భోజనం సిద్ధం చెయ్యి, తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకు నాకు సేవ చెయ్యి, ఆ తరువాత నువ్వు తినవచ్చు అంటాడు. తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని నాపై దయచూపించావు అని వాణ్ణి మెచ్చుకుంటాడా? అలాగే మీరూ కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత, మేము ఏ యోగ్యతా లేని సేవకులము, మేము చేయాల్సిందే చేశాము అని చెప్పాలి. ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ గలలియా ప్రాంతాల గుండా వెళ్తూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్ఠురోగులు 10 మంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు అని గట్టిగా కేకలు వేశారు. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి యాజకులకు కనబడండి అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్ఠరోగం నయమై శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయా ప్రాంతం వాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన 9 మంది ఏరి? దేవుని కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవరూ కనబడకపోవడం ఏమిటి అన్నాడు. నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది అని వాడితో చెప్పాడు. ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఆయనను అడిగారు. దానికి ఆయన, దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు, ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు అని వారికి జవాబిచ్చాడు. ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది, కానీ మీరు ఆ రోజును చూడరు. వారు ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది అంటారు. మీరు వెళ్ళవద్దు, అసలు వారిని అనుసరించవద్దు. ఆకాశములో ఒక దిక్కున తలుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకు ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు. అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి. నోవహు రోజుల్లో జరిగినట్టుగానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది. నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకు ప్రజలు తినడం, తాగడం, పెళ్లిళ్ళకు ఇవ్వడం, పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసింది. లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ, తాగుతూ, కొంటూ, అమ్ముతూ, నాట్లు వేస్తూ, ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు. అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పనిచేస్తున్నవాడు ఇంటికి తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. నేను చెప్పేదేమిటంటే, ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచిపెట్టడం జరుగుతుంది. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు ఉండిపోతాడు. అప్పుడు శిష్యులు, ప్రభు, ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. దానికి జవాబుగా ఆయన, శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి అన్నాడు.